సాధారణంగా నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో మొట్టమొదటి నేను చెప్పబోయేటటువంటి విషయం ఏంటి అంటే, భారతదేశం రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచానికి కేంద్రమవుతుంది. అది ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, జరగబోయేటటువంటి ఒక సంఘటన. అది సంభవం అవుతుందా అవదా దాని గురించి నేను చర్చించను. హిమాలయాలలో అనేక మంది మహర్షులు, అనేక మంది సిద్ధ పురుషులు, అనేక మంది యోగులు చేసినటువంటి తీర్మానం అది ఏంటి అంటే, భారతదేశము 2010 ఆ ప్రాంతానికి ఖచ్చితంగా ప్రపంచంలో ఒక అగ్రగామి రాష్ట్రముగా రూపొందుతుంది. అది ఒకటి నేను చెప్తున్నాను ఈ మధ్యకాలంలో. అది జరగటానికి ఓ విశేషమైనటువంటి సాధనా పద్ధతి ఋషులు అందజేశారు. అది మీరు ఆల్రెడీ చేస్తూనే ఉండి ఉంటారు. ఇటుకలు పెట్టుకుని 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకుని చేయమని చెప్తున్నాను నేను శ్రీ మహాలక్ష్మి సాధన. కానీ అంత మాత్రమే వాళ్ళు చెప్పలేరు, ఇంకా చాలా చెప్పారు వాళ్ళు. నేను కూడా మన వాళ్ళందరికీ కూడా ఈ శ్రీ మహావిష్ణు సాధన మాత్రమే చెప్తూ వచ్చాను. కానీ ఇక్కడికి రాగానే దాని తర్వాత కార్యక్రమము ఎలా చేయాలో అనేటటువంటిది ఒక సంకేతం లభించింది నాకు మహాలక్ష్మి సాధన తర్వాత. అంటే ఆ సంకేతం నేను హిమాలయాల్లో ఉన్నప్పుడే చెప్పారు ఋషులు. కానీ ఆ సంకేతం ఇక్కడ ఈ విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి చోట లభిస్తుందని నేను అనుకో. అంతటి కొంచెం విశేషంగా మీరు శ్రద్ధగా వినాలి ఈ మాటను. ఇంకేటంటే ఇది ఒక విధంగా నా భవిష్యత్ కార్యక్రమము కూడా ఋషుల ప్రణాళికలో ఈ గుడి వాతావరణము చేయబోయేటటువంటి ఒక పాత్ర ఉన్నది అనిపిస్తోంది నాకు. ఆ పాత్రని మనం ఎలాగ మలుచుకోగలము, ఆ సాధన విధానం ఏమిటి అనేది కొంచెం విశేషంగా చెప్పవలసి ఉంది. కనుక ఈ 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు ఈ సంగతి మీకు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎలా తెలుస్తుంది? సో ఈ మాత్రం అవగాహన ఉంది కనుక మీరు మిగతా వాళ్ళకి చెప్పవచ్చు. కానీ నిజానికి ఈ 10 సంవత్సరాలలో, అది కూడా కాదు ఇంకా 5 సంవత్సరాలలో, 2010 అంటే ఇప్పుడు 2005 చివరిలో ఉన్నాం, ఈ 5 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచానికి అగ్రగామి రాష్ట్రంగా మారాలి అంటే భారతదేశము 2 విశేషమైనటువంటి శక్తులను ఉపయోగించవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నాం అంటే విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం. నేను మాట్లాడని మాత్రం మీకు వినిపించాలన్నా, ఈ లైట్లు వెలగాలన్నా, కంప్యూటర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలన్నా, ఏ పని జరిగినా ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ లేనిదే మనకి లేదు. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోకుండా భారతదేశము ఇంకొక రెండు శక్తుల్ని ఉపయోగించుకోవాల్సి ఉన్నది. ఒకటి ప్రాణశక్తిని ఉపయోగించుకోవాల్సి ఉన్నది, ఇంకొకటి కుండలిని శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉన్నది. ఆ శక్తుల్ని నేను ఎలా పరిచయం చేయాలి మన వాళ్ళకి, ముఖ్యంగా భారతీయులకి? ఒక విచిత్రమైనటువంటి వ్యామోహంలో పడిపోయి మన సంస్కృతిని, మన యొక్క శక్తిని, మన యొక్క సామర్థ్యాన్ని మనం మర్చిపోయాం. ఇది నాకు నిరంతరం ఒక ప్రశ్నగా ఉండేది. హిమాలయాల నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా 2 సంవత్సరాల కిందటే దీని బీజాలు పడ్డాయి. ఆ కార్యక్రమాలు నేను కొనసాగిస్తూనే వచ్చాను. ఇప్పటికీ కొన్ని వేల మంది ఆ సాధనలో ప్రవృత్తులై ఉన్నారు. కానీ ఆ సాధన నేను ఎంత చెప్పినా కూడా విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాల్సినటువంటి ప్రాణశక్తి, కుండలిని శక్తిని నేను ఎలా పరిచయం చేయాలి మానవ జాతికి, ముఖ్యంగా భారతీయులకి? ఇంకేంటి, వాళ్ళకి ప్రాణశక్తి గురించి తెలుసు, కుండలిని శక్తి గురించి కూడా తెలుసు. విచిత్రంగా ఈ గుళ్ళోకి ప్రవేశించగానే నాకు దానికి పరిష్కారం లభించింది. వీళ్ళు దారిలో చెప్తూనే ఉన్నారు నాకు, శ్యామలరావు గారు, సుభద్ర గారు, చాలా గొప్ప గుడి అండి అది. అందుకే ఇందాక ఇవో గారిని కూడా అడిగాను నేను, స్థలపురాణం కూడా కాస్త నాకు చెప్పండి సార్ అని. కానీ చెప్పాం కదా, గురువులందరూ కూడా అలాగే పనిచేస్తారు. వాళ్ళు ఏం చెప్పరు, సకాలం చెప్పేస్తారు, మనం దిగ్భ్రాంతి చెందుతాం. నా పరిస్థితి అలా అయింది. కానీ ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవటానికి 3 పదాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విద్యుత్ శక్తి ఉపయోగించుకునేటటువంటి విధానము మనకి ఋషులు గాయత్రి మంత్రం ద్వారా అందజేశారు. తర్వాత నేను చెప్తాను ఇదంతా ఎలాగ సంభవము, ఈ అర్ధ గంటలో నేను మీకు చెప్పలేను. కానీ ఇక్కడ జరగబోయేది మీరందరూ సహకరించి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళు కూడా సహకరిస్తే ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి నేను మొదలెడతాం అనుకుంటున్నాను. ఏంటి ఆ కార్యక్రమాలు అంటే, మొట్టమొదట ప్రాణశక్తి గురించి మనం తెలుసుకోవాలి, పంచ ప్రాణాల గురించి మనం నేర్చుకోవాలి, పంచ ప్రాణశక్తుల గురించి నేర్చుకోవాలి. సమస్య ఏంటి అంటే, వివాహ సంస్కారము ఆ ప్రాణశక్తి గురించి చెప్తుంది. ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటిది ప్రతిరోజు ఇక్కడ జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాణ సంయోగ క్రియకి ఎన్ని సంవత్సరాలు బట్టి లేకపోతే యుగాలు బట్టి నేను ఇంకా స్థలపురాణం చూడలేదు. ప్రాణశక్తి యొక్క అతి తీవ్రమైనటువంటి కేంద్రం ఇక్కడ ఉన్నది. ఎక్కడెక్కడ ప్రాణశక్తి ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం జరుగుతుంది. పెళ్లి అనేటటువంటిది 2 విభిన్న ప్రాణశక్తుల యొక్క కలయిక. పురుషుడి యొక్క ధనాత్మక శక్తి, స్త్రీ యొక్క రుణాత్మక శక్తి. ఇక్కడ రుణాత్మకం ధనాత్మకం అంటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉండి తీరుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉండి తీరుతుంది. ఒక పాజిటివే ఉంటాను అన్నా కుదరదు, ఒక నెగిటివ్ ఉంటానన్నా కూడా కుదరదు. కానీ ఈ విశేషమైనటువంటి ప్రాణశక్తి రకరకాలుగా ప్రకృతిలో మనకు అందజేయబడుతుంది. మొట్టమొదట 9 గ్రహాలుగా అందజేయబడుతుంది ప్రాణశక్తి. ఈ 9 గ్రహాలలో మీరు కాస్త జాగ్రత్తగా కలిపి గమనిస్తే 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. రాహు కేతు నిజానికి గ్రహాలు కావు, అందువల్లే వాటిని ఛాయాగ్రహాలు అంటాం. సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాలు కావు. సూర్యుడు ఒక నక్షత్రము, చంద్రుడు ఒక ఉపగ్రహము. అంటే 9 గ్రహాల్లో 4 పక్కకి వెళ్ళిపోయి ఇంకా మిగిలినవన్నీ 5, అవి పంచప్రాణాలు. అంతేత సృష్టిలో ఉన్నటువంటి పంచప్రాణాలు ఆ 9 గ్రహ పీఠం అక్కడ ఉంది. ఇక్కడ మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే చూసి ఉంటారు అక్కడ 9 గ్రహ పీఠం. ఈ ప్రాణశక్తిని బయటకి తీసుకురావటానికి ఉపయోగించుకునేటటువంటి శక్తిని సావిత్రి శక్తి అంటాం. విద్యుత్ శక్తిని మన భారతీయ ఋషులు విద్యుత్ శక్తిగా గ్రహించలేదు, లైట్గా గ్రహించారు. లైట్ అన్నా ఎలక్ట్రిసిటీ అన్నా ఉంటే, కానీ విదేశీయులు, నేటి వైజ్ఞానికులు విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తున్నారు. మన ఋషులు కాంతిని విద్యుత్తిగా మార్చాడు. దీనివల్ల ప్రాణశక్తి ఎలా ఏర్పడుతుంది, పంచప్రాణాలు అనేటువంటి దానికి, ఇటువంటి శుద్ధ క్షేత్రంలో కనుక మనం క్లాసులు పెట్టుకోగలిగితే, అందుకు అన్నాను ప్రాణశక్తి గురించి, పంచప్రాణాల గురించి. ఈ కళ్యాణము అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. ఈ నిత్య కళ్యాణముకి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా సుందరకాండలో లభిస్తాయని. మొత్తం సుందరకాండ యొక్క 68 స్వర్గాలలో, స్వర్గాలు అంటాం వాటిని. మిగతా రామాయణంలో ఉన్నటువంటి కాండలన్నిటికీ కూడా అక్కడ జరిగిన సంఘటనలు బట్టి పేరు పెట్టారు. బాలకాండ అంటే బాల్యం గురించి చెప్పారు, కిష్కిందాకాండ అంటే కిష్కిందకి వెళ్ళినప్పుడు రాముడు వాళ్ళు ఎలా చేసుకున్నారో చెప్పారు, యుద్ధకాండ అంటే భీష్మ ఎలా చేసుకున్నారో చెప్పారు. కానీ సీతని వెతకటం మొదలెట్టిన దగ్గర నుంచి నేను సీతను చూశాను అని చెప్పేటటువంటి సంఘటనకు మామూలుగా అయితే ఏమని పేరు పెట్టాలి, దర్శనకాండను, లేకపోతే వెతకటానికి ఉపయోగించేటటువంటి కాండాలను పెట్టాలి. కానీ అది పెట్టలే అక్కడ సుందరకాండ అని పేరు పెట్టాలి. ఈ సుందరకాండలో ఈ నిత్య కళ్యాణం పచ్చ తోరణానికి కావలసినటువంటి సాధనాత్మక రహస్యాలన్నీ ఉన్నాయి. ఏంటి అక్కడ సాధనాత్మక రహస్యాలు మీరు గుర్తుంచుకోవాల్సింది. మొట్టమొదటి రహస్యం ఏంటి అంటే, ఇదంతా వింటే మీకు ఏమనిపిస్తుంటే ఇదంతా మాకెందుకు, నేను ఏదో దేని గురించో చెప్తాను అంటే ఏదో చెప్పేస్తున్నాడు. నేను ముందే చెప్పాను, నేను చెప్పదలుచుకున్నా చెప్పటను ఇక్కడ వచ్చిన అనుభూతి ప్రకారం నేను సబ్జెక్ట్ మార్చేశాను అని. ఇంతట హనుమంతుడు అసలు సముద్రాన్ని దాటగలను అని తనే అనుకోలే. ఎవరు చెప్పారు హనుమంతుడికి, పెద్దలు చెప్పారు. అతనితో పాటు సముద్ర తీరానికి వచ్చినటువంటి పెద్దలు, నాయన హనుమాన్ నువ్వు దాటగలవు అని. ఈ ఆలయం ఇక్కడ ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటిది నిరంతరము జరుగుతున్నటువంటి స్థితిలో మనం వచ్చి కూర్చున్నాము అంటేనే అర్థం ఏంటంటే మనకి కూడా అర్హత ఉన్నది. సుందరకాండ పారాయణ చేసే అర్హత కాదు, సాధన చేసే అర్హత ఉన్నది. కానీ సాధన చేయాలంటే ముందు పారాయణ చేయాల్సిందే. మనకి సంఘటనలు తెలియకుండా సాధన ఎట్లా చేస్తుంది అంటే, టూకీగా చెప్పేసుకున్నాను ఏంటంటే, మీలో చాలా మందికి ఆ రామాయణం మీద ప్రీతి ఉంది అని అనిపిస్తున్నారు, మీకు ఈ సంఘటనలు తెలుసు అని. ఈ సంఘటనలు మీరు కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే, 5 రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉంటాయి, వాటిని మనం సాధన చేసుకోవాలి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు 2 ఉన్నాయి. ఒకటి లోమ విలోమ ప్రాణాయామము, 2 సోహం ప్రాణాయామము. 2 మీకు తెలుసుకుంటా. లోమ విలోమ ప్రాణాయామం అంటే ఏంటి, ఒక ముక్కుతో గాలి పీల్చటం, ఇంకో ముక్కుతో గాలి వదలటం, మళ్ళీ అదే ముక్కుతో గాలి పీల్చటం. ఇందులో మీరు ఇది చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారేమో అని నా అనుమానం. ఎవరైనా చేస్తున్నారేది దాచుకోవట్లేదమ్మా, నా దగ్గర చెప్పచ్చు మీరు ఎవరైనా చేస్తుంటే చేయకుండా చేసేవాళ్ళు చెప్తారు, చేసుకోండి రెగ్యులర్గా. లోమ విలోమ ప్రాణాయామము రోజుకి 15 పాటు మీరు చేసుకోవటం మొదలెట్టడమే కాకుండా, ఇవాళ ఈ భావావేశం వచ్చినటువంటి మొదటి రోజు మొదలు చేసుకోండి. మీరు మీరందరూ కూడా లోమ విలోమ ప్రాణాయామం చేసుకోవటం అలవాటు చేసేసుకోండి. తర్వాత నేను చెప్పబోయేటటువంటి క్లాసుల్లో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. లోమ విలోమ ప్రాణాయామం అంటే అర్థమైంది కదా, గాలి మెడ ముక్కుతో వదిలేసి ఇది ఒకటి పీల్చటం వదలటం పీల్చటం వదలటం ఒకటి కుంభకం చేయకండి. ఓకే, స్వాహం సాధన ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ప్రాణాయామం కాదు, స్వాహం సాధన ప్రాణాయామం కాదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభీష్టానాం యోగక్షేమం వాం. నిరంతరము ఆ భగవత్స్మృతిలో ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని నేను రామాయణంలో ఒక చోట రాముడు అడుగుతాడు హనుమంతుడు, ఇంతకీ నువ్వు ఎవరువయ్యా? మూడు జవాబులు ఉన్నాయి స్వామి. భౌతిక జగత్తులో చూసుకుంటే నేను నీ దాసుని, దాసోహం కోసలేదు రాని ఏదో పెద్ద భావం అదే. రెండవ దృష్టిలో చూసుకుంటే నేను జీవాత్మని, నువ్వు నన్ను అనుగ్రహించేటటువంటి పరమాత్మని. మూడవ దృష్టిలో చూసుకుంటే నీకు నాకు తేడా లేదు బాగుంది. నువ్వు రాముడివే కావచ్చు కానీ నీకు నాకు తేడా లేదు, నీవే నేను అన్నాడు. స్వం సాధన మూడవ స్థితి గురించి చెప్తుంది. ఎక్కడి నుంచి మొదలవుతుంది? దాసత్వంతో మొదలవుతుంది. ఇక్కడ హనుమంతుడు చేసినటువంటి ఆ ఐదు పనులు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుని నేను మీ అందరినీ కూడా అడిగేది ఏంటంటే, ఆ ఐదు పనులు పంచప్రాణాలకి ఎలా సంబంధం ఉందో చెప్పేటటువంటి క్లాసులు ఇక్కడ చెప్పాలని ఉంది. ఏంటి హనుమంతుడు చేసినటువంటి ఐదు పనులు? మొట్టమొదటి పని ఆయన ఏం చేశాడు అంటే రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిపాడు. రామాయణం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ పని మనం చేయవలసి ఉంటుంది. సాధన చేయదలుచుకున్నట్టు ఏ సాధనలో తెలుసా? ప్రాణశక్తి ఉత్థాన జాగరణ. మీరు కూడా రాముడుని హనుమంతుడు సుగ్రీవునితో ఎలా కలిశాడు అంటే అర్థం ఏంటి? అక్కడ సుగ్రీవుడు ఉన్నటువంటి ఋషిముఖ పర్వతం దగ్గరికి హనుమంతుడు ఎప్పుడొచ్చాడు? రాముడు ఎప్పుడొచ్చాడు? తన భార్యని రావణాసురుడు ఎత్తిపోయాక వెతుక్కుంటూ వచ్చాడు. బాధపడుతూ ఏడుస్తూ, నాకు ఈ కథన ఉంది, నాకు ఈ బాధ ఉంది, నేను సీతాదేవిని చూడాలి, సీతాదేవిని మళ్ళీ తిరిగి పొందాలి, ఎక్కడ విడిపోయిందో ఆవిడ, ఏం బాధలు పడుతుంది, ఏడుస్తూ వచ్చాడు హనుమంతుడు. వచ్చాడు, వచ్చాక ఏమంటాడు? నువ్వు సుగ్రీవుడికి సహాయపడదు, తర్వాత సీత సంగతి ఆలోచిద్దాం అన్నాడు. కథ మీకు తెలుసు కదా, ఇదే కదా అన్నాడు. ఈ భాష అనేదేమో భాష నాది, కానీ అక్కడ ఏం చెప్పాడు? సుగ్రీవుడికి కూడా నీ పరిస్థితే ఉన్నది, ఆయన భార్యను కూడా వాలి తీసుకుపోయాడు, ఈయన భార్య వియోగంతో ఏడుస్తున్నాడు. అంచేత నీ ఏడుపు తర్వాత, సీత సంగతి తర్వాత చూద్దాం, ముందు మా సుగ్రీవుడికి హెల్ప్ చేయి. ఇది మన జీవితంలో మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఏం కావాలో అది మనం ఇతరులకు ఇవ్వగలగాలి. తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉంటే మనమే చేసుకోగలం కదా. ఆ కర్మ సిద్ధాంతం అర్థమైందా? ఎప్పుడైతే రాముడు సుగ్రీవుడికి అతని భార్యని అందజేయగలిగాడో ఏం జరిగింది? ఈయన భార్య తిరిగి. అది మనం భారతీయులు మర్చిపోయాం. కర్మ సిద్ధాంతం నాటుకోవడం మర్చిపోయాం. ఏది పడితే అది కాదు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది ఇతరులకు ఇవ్వాలి. భార్యని కలుసుకోవాలి, భార్య పోగొట్టుకున్న వాడికి భార్యని సంపాదించడానికి, అది ఆయనకి అన్నిటికీ వర్తిస్తుంది. ఇది హనుమంతుడి యొక్క పంచప్రాణాలలో, హనుమంతుడి యొక్క పంచప్రాణాల స్వభావంలో. అందుకే పంచముఖి ఆంజనేయ స్వామి అంట. ఇది మొదటి ముఖము. ఏంటి మనం చేయవలసింది? మొట్టమొదట మనకేం కావాలనుకుంటున్నామో అది ఇతరులకు పంచగలుగుతాం. మనం అనుకున్న స్థాయిలో కాదు, మనం ఇవ్వగలిగిన స్థాయి. మనం ఇవ్వగలిగిన స్థాయిలో ఇచ్చినప్పుడే మనకి అంతకంటే ఎక్కువ పంపగలిగేటటువంటి స్థాయిలో వస్తువులు లభిస్తాయి. ఓ విత్తనం నాటితే అనేక ఫలాలు వస్తాయి. నాటింది ఒక విత్తనం కదా, అలాగే ఒక చిన్న సంఘటన మనం నాటుకుంటాం, ఒక చిన్న పని మనం నాటుకుంటాం. ఈ పని చేయటానికి ఉపయోగపడటానికి ఒక విశేషమైనటువంటి ప్రాణశక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. అది హనుమంతుడి యొక్క ఒక ముఖం పంచప్రాణాలలో. తర్వాత హనుమంతుడు ఏం చేశాడు? సముద్రాన్ని దాటాడు. సముద్రాన్ని దాటటమే కాదు, లంకనికి ఒక చిన్న రుచి చూపించాడు. చూపించటమే కాదు, రావణాసురుడి యొక్క అక్షకుమారుని, అనేక మంది దైత్యులను, రాక్షసులను చంపాడు. త్రిజట అనే ఆమె యొక్క స్వప్న వృత్తాంతాన్ని విన్నాడు. సీతని చూశాడు, విభీషణుని కలిశాడు, రావణాసురుడికి ఉపదేశం చేశాడు. రెండవది ఈ పనంతా చేసేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రాణశక్తి మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. అంచేత మొదటిది ఒక ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఏం చేసింది? నాటులు కోసుకో. నాటు కోసుకుంటే అర్థమైంది కదా, మనం నిత్య జీవితంలో ఏం నాటుకుంటే ఎలా జీవిస్తే మన కోరికలు తీరుతాయో అనేటటువంటి ప్రాణశక్తి. రెండవది ఎలాంటి ప్రాణశక్తి? ఏ శక్తిని మనం వెతుక్కుంటున్నామో మన శరీరంలో, ఏ సీతని రాముడు వెతికాడో, ఏ సీతని హనుమంతుడు వెతుక్కుని చూశాడో, ఆ శక్తి లంకలోనే ఉన్నది అని చెప్తాడు. లంకలో నేను చూశాను ఆ శక్తి ఉన్నది అని. ఆ శక్తి యొక్క పేరు, ప్రాణము నుంచి దాటి వెళ్ళేటటువంటి ఆ శక్తి యొక్క పేరు కుండలిని. అంచేత రెండవ ప్రాణశక్తి కుండలిని జాగృతం చేయలేదు. ఈ ప్రాణశక్తి ఏం చేయగలదు అంటే, మీ శరీరంలో కుండలిని ఉంది, దానికి కావలసినటువంటి అడ్డంకులు ఏవైనా ఉంటే అడ్డంకులను తీసేయగలదు. దానిని అపహరించుకుపోయి దాన్ని మన నుంచి బయటకి రానివ్వకుండా ఉన్నటువంటి ఈ 10 ఇంద్రియాలు అనేటటువంటి రావణాసురుణ్ణి వార్నింగ్ ఇవ్వగలరు. రావణాసురుణ్ణి చంపలేదు, రావణాసురుణ్ణి చంపదు, హనుమంతుడు చంపడు, చంపగలిగిన అర్థమైందా? అంటే రెండో స్టెప్ ఏంటి? ఏది నాటుకోవాలో, ఎలా కోసుకోవాలో ఇక్కడ నేర్చుకుంటూ హనుమంతుడి యొక్క ఒక ముఖంతో. అదే శివుడి యొక్క పంచముఖాలు కూడా, శివుడి యొక్క పంచాక్షరి కూడా. అందుకే హనుమంతుడు శివుడి యొక్క అవతారమే. అంటే హనుమంతుడు అని అంటున్నప్పుడు అది వీరేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాను అన్నది మీరు అర్థం చేసుకోగలరు. అంచేత వీరేశ్వర స్వామి యొక్క ఒక ముఖము, వీరేశ్వర స్వామి యొక్క రెండవ ముఖము, హనుమంతుడి యొక్క రెండవ ముఖము, మన శరీరంలో ఉన్నటువంటి రెండవ ప్రాణము మనకేం చెప్తుంది అంటే, ఈ ప్రాణశక్తి కంటే చాలా లోతుగా ఉండేటటువంటి ఇంకొక శక్తి మన శరీరంలో ఉన్నది, అది కుండలిని. కానీ ఆ కుండలిని ప్రాణశక్తి కదపలేదు. అనుకుంటుంది, నేను తీసుకొచ్చేస్తాను అంటే నవ్వుతుంది అమ్మవారు, నువ్వు కాదు నాయన నన్ను మోయవలసింది, నువ్వు నా శక్తిని భరించలేవు. నా శక్తిని ఎవడు భరించగలడు అంటే రాముడే భరిస్తాడు, కనుక ఆయన పోయి చెప్పి. ఇది జరిగిన తర్వాత మూడో పని చేస్తాడు హనుమంతుడు, విభీషణ్ణి రాముణ్ణి కలుస్తాడు. సంఘటన మీకు తెలుస్తారు, అందరూ వద్దు 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 అంటారు. తప్పు, వాడు రావణాసురుడి యొక్క తమ్ముడు, మన దగ్గర వచ్చాడంటే వాడు ఖచ్చితంగా అయింది డిటెక్టివ్ గుప్తచరుడు, మన రహస్యాలన్నీ రావణాసురుడు చంపేస్తాడు, రానివ్వకు అంటాడు. అప్పుడు మళ్ళీ హనుమంతుడు ఏం చెప్పాడో మనం గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాడు అంటే, అక్కడ అతను విభీషణుడు అని మనకు తెలుసు, అతను ఆ విషయాన్ని ఏం దాయలేదు, మారువేషణ ఏం రాలేదు. ఇంతటి మూడో ప్రాణశక్తి చాలా తమాషాగా మనలో పనిచేస్తూ మన ఇంద్రియాలకి బానిసత్వము పొందేటటువంటి బలహీనతను ఆపుతుంది. రావణాసురుడు అంటే నేను చెప్పాను కదా 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనం ఎంత చెప్పినా దానికి బానిసలే. చాలాసార్లు నా అనుభవం చెప్తాను, నేను మీ అనుభవం ఎలా ఉందో నాకు తెలియదు. డాక్టర్ ఏం చెప్పారు అంటే, బాబు నువ్వు రుచికరమైనటువంటి ఆహారం తినకూడదు, ఉప్పు లేకుండా కారం లేకుండా తినాలి అని. నేను మా వాళ్ళకి ఏం చెప్పంటే రేపటి నుంచి తింటాను నేను, ఇవాళ తీసిన ఎప్పటి నుంచి తింటాను, రేపు ఎప్పుడు రాదు. ఇంద్రియానికి బానిసత్వం. ఈ విభీషణుడు ఆ దశకంఠుడికి బానిసత్వం నుంచి బయటకు వచ్చి మన మణిపూరకు చక్రం నాభి చక్ర వద్ద ఉన్నటువంటి ఇంద్రియాలకి బానిసత్వం వహించేటటువంటి చక్రాన్ని గురించి రాముడికి చెప్తాడు. రాముడు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ నాభి చక్రానికి లింగిపోయింది. ఇది మూడవ ప్రాణశక్తి. లేకపోతే శివుడి యొక్క పంచముఖాలలో మూడవ. నాలుగవ పని ఇంపోర్ట్ చేస్తాడు హనుమంతుడు, మూర్చిపోయినటువంటి లక్ష్మణుడిని. మళ్ళీ లక్ష్మణుడు అంటే ఏంటి? మన ఇంద్రియాలు. రాముడికి సహాయపడేది, ఆత్మకి ఇంద్రియాలు లేకపోతే ఏం చేయలేదు. ఉత్తి ఆత్మ ఏం చేయగలదు? దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, నిర్గుణ పరబ్రహ్మం అంటాం దాన్ని. మా నాన్నగారు అందుకో మాట్లాడుతూ ఉంటారు, రుచి పచ్చి లేని ఆహారం ఏదైనా పెట్టామనుకోండి నిర్గుణ పరబ్రహ్మంలా ఉంది రా అంటాడు. నిర్గుణ పరబ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మ ఏం చేయలేదు, సాకార పరబ్రహ్మం చేయలేదు. లక్ష్మణుడు సాకార పరబ్రహ్మానికి రూపము. కానీ అతను ఇంద్రియాలు దత్తకు ముచ్చిపోతాడు. మనం కూడా ముచ్చిపోతూ ఉంటాం, జపం చేద్దాం అనుకుంటూ ఉంటాం, వచ్చేస్తుంది ఇందుగా అనుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి, మన మొహం కడుక్కుంటే మన కూర్చోటం ఏదో నిద్ర వస్తుంది లే అని వదిలేస్తే అనుకో, ముచ్చిపోయినట్టే లక్ష్మణుడు ముచ్చిపోతాడు. సంజీవనిని హిమాలయాల నుంచి తీసుకొస్తాడు. కొంచెం అర్థం చేసుకోండి, సాధారణంగా మూలాధారాన్ని దక్షిణం అంటాం మనం, శిరస్సుని ఉత్తరం అంటాం. అంతే అక్కడి నుంచి సంజీవని పర్వతాన్ని రాత్రికి రాత్రి తీసుకొచ్చి అది నాలుగో ముఖం, హనుమంతుడి యొక్క నాలుగో ముఖం, శివుడి యొక్క నాలుగో ముఖం. సరే ఐదో ముఖం ఏమి, రావణవరం జరిగిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళి రామ పట్టాభిషేకానికి కావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇది ప్రాణశక్తి సాధన జరగటానికి ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, వాతావరణం ఉంది, కావాల్సింది సాధకులు కావాలి, దీన్ని నేర్చుకునేటటువంటి వ్యక్తులు కావాలి. ఇదేం ఒక రోజులో వచ్చేదమ్మా, రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. అంటే ఎప్పుడైనా నేను ఇలా వచ్చినప్పుడు ఒక తత్వం గురించి ఒక ప్రాణం గురించి నేను చెప్పాక, దాన్ని మీరు సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాను, దాని తర్వాత సాధనకి వస్తాను. కొంచెం ఇటువంటి వాతావరణాన్ని మా స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికి ఇస్తూ ఉంటుంది, సినిమాకి వెళ్ళాలంటే వెళ్తాను కదా అని చెప్పి ఇంత కష్టమా నేను చేయలేము అనుకోవచ్చు మీరు. కానీ భారతదేశం యొక్క సంస్కృతిని రామాయణాన్ని మళ్ళీ మనము ఆ శివతత్వాన్ని ప్రతిష్ఠించగలగాలి. భద్రకాళి అంటే భద్రము అంటే శివము అని అర్థం, మంచిది అని అర్థం. కాళి అంటే కాలము అని అర్థం, మంచి సమయము ఆసన్నమైనటువంటి తరుణములో, భద్రకాళి తరుణములో. ఈ విధమైనటువంటి సాధనకు, ప్రాణశక్తి సాధనకు అంకురార్పణ చేయటమే కాకుండా కుండలిని సాధనకు కూడా మనం బీజారోపణ చేయవలసి ఉంటుంది. ఈ కుండలిని సాధనే సహజంగా స్త్రీ పురుషులు చేయవలసినటువంటి సాధన పెళ్లి అయ్యాక. అన్ఫార్చునేట్గా భారతీయులమైనటువంటి మనము ఆ కుండలిని సాధననే మర్చిపోయాము. ఆ కుండలిని సాధనకి తగినటువంటి కొత్త వాతావరణము నేపాల్లోని పశుపతి స్వామి యొక్క క్షేత్రం ఉంది అక్కడ ఉంది. కానీ సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంత వాతావరణం ఇక్కడ కూడా ఉన్నది. అది నేను కుండలిని సాధన గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. ఎందుకంటే ముందు ప్రాణశక్తి ఉత్సాహం అవకుండా కుండలిని గురించి మనం మాట్లాడుకున్న ఏం లాభం లేదు. అంతేకా నేను చెప్పదలుచుకున్నది యాక్చువల్గా ఇక్కడికి రాక ముందు మీతో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, 12 ఇటుకలు పెట్టుకోండి అది మీ శరీరము, 5 దీపాలు వెలిగించుకోండి అది పంచప్రాణాలు, 5 అగరత్తులు వెలిగించుకోండి ఈ జ్ఞానాన్ని అందరికీ అందజేయండి, మీరు ప్రతిరోజు ఒక మాల గాయత్రి చేసుకోండి, ఒక మాల మహాలక్ష్మి మంత్రం చేసుకోండి, అది నేను చెప్పడానికి వచ్చాను. ఇంకోటి ఏదో చెప్పేశాను నేను, అంచేత నేను చెప్పదలుచుకున్నది ఏదో మీకు మళ్ళీ చెప్పిస్తున్నాను. అది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ ఇళ్లలో 12 ఇటికలు మాత్రం పెట్టుకోండి. ఇటికలు గురువు యొక్క స్వరూపాలు. సాయి చరిత్ర కనుక మీరు చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాయి చేతిలో ఉన్నటువంటి ఇటిక, సాయి దగ్గర ఉన్నటువంటి ఇటికను ఆయన ఏమనేవాడు అంటే నా గురువు యొక్క అనుగ్రహం అనేవాడు. అంటే ఇటికల్ని గురువు యొక్క అనుగ్రహంగా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు, చేస్తూ ఉంటే వస్తుంది. ఇటికలు గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటాయి, ఇటికే కదా. దానికి నేను చిన్న ఉదాహరణ మా గురువు దగ్గర విన్నాను, ఆ ఉదాహరణ చెప్తాను. బ్లేడ్ ఉంది ఒకటి, ఓ పక్షి పిల్లవాడి చేతిలో పెట్టారనుకోండి, మీరేంటి దండపడతారు, వాడి చేతిలో బ్లేడ్ చూడగానే మీరు ఏ పని చేసుకోవాలన్నా పరిగెత్తికి వెళ్ళి ఆ బ్లేడ్ వాడి చేతిలో నుంచి తీసేస్తారు. ఎందుకంటే వాడు హాని చేసుకోవచ్చు, వాడికి హాని జరగవచ్చు ఆ బ్లేడు వల్ల. జేబు దొంగ చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, అప్పుడు ఎవరికి హాని జరుగుతుంది, జేబు దొంగకి జరగదు, మన జేబుకి జరుగుతుంది. అంటే చిన్నపిల్లవాడి చేతిలో వాడికి హాని జరుగుతుంది. స్వార్థపరుడైనటువంటి వాడి చేతిలో అది ఉంటే వాడికేం హాని జరగదు, వాడి జేబు బరువు ఎక్కుతుంది, మన జేబులు అది. అదే బ్రెయిన్ సర్జన్ చేతిలో బ్రెయిన్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది, పనికిరాని మన అవయవాలు, ఆపరేషన్ చేసి ఆయన పనికొచ్చేటట్టు చేస్తారు. బ్లేడ్ అదే కదా, ఉపయోగించుకోవడం చేత కాకపోతే వేస్తే. అలాగే ఇటుక అదే, సిద్ధి సాయి చేతిలో అది గురువు అనుగ్రహంగా ఉంది, మన చేతిలో ఇలా ఉన్నా ఇంటికి వెళ్ళాలి. అంతేదా, మీరు ఆ 12 వెళ్ళి ద్వాదశ రాశుల్లో తిరిగేటటువంటి సూర్యుడు యొక్క శక్తిగా అవగాహన చేసుకుంటూ చేసుకోండి. దాన్ని 5 దీపాలు మీరు వెలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రక్రియ మీ ఇళ్లలో జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీ ఇళ్లలో ఉన్నటువంటి వాస్తు దోషాలు పోతాయి, మీ ఇళ్లలో ఉన్నటువంటి గ్రహదోషాలు పోతాయి. ఎలా పోతాయి అన్న దానికి కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా స్థిమితంగా వచ్చినప్పుడు చెప్తాను. నేను ప్రస్తుతానికి నన్ను విశ్వసించండి, మీరు ఈ 12 ఇటుకలు అవి పెట్టుకుని 5 దీపాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు గ్రహదోషాలు పోతాయి. 5 ఊదత్తులు ఎప్పుడవుతాయి, మీరు వెలిగించుకుంటారు, ఈ జ్ఞానం ప్రపంచానికి అందుతుంది, ఇది మీరు చేస్తారని. అంతకంటే ముందు రామాయణం గురించి నేను చెప్పినటువంటి తరగతులు క్లాసెస్కి మీ ఇష్టం. మీరు సుభద్ర గారు వాళ్ళు, ఇవో గారు వాళ్ళు ఉన్నారు కనుక దానికి మీరు ఎంత తొందరగా ఒక ప్రణాళిక వేస్తే నాకు ఇవ్వగలిగితే నేను వచ్చి చెప్తాను. ఒకవేళ ఇక్కడే వీలు పడకపోతే ఈ చుట్టుపక్కలైనా పర్వాలేదు. ఎందుకంటే దేవాలయం అనేది వెలుతురు దేవాలయంలోనే ఉండదు, ఆ గ్రామం అంతా ఉంటుంది. అంచేత కొన్ని కారణాల వల్ల తొందరగా మనం ఇక్కడ క్లాసులు పెట్టుకోలేకపోతే ఎక్కడైనా పెట్టుకోవటానికి తగిన వాతావరణాన్ని అటువంటి పరిస్థితులు ఆ వీరేశ్వర స్వామి భద్రకాళి యొక్క మాత అనుగ్రహంతో కుండలిని ప్రాణశక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటూ ఉంటామని ఆశిస్తూ సరే.